ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु धीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. బ్రహ్మానందవల్లి 62వ పేజీ 1వ మంత్రం. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవిదాప్నోతి పరం, తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం, దనిహితం గుహాయాం, పరమే వ్యోమన్, వ్యోమన్ సోష్ణుతే సర్వాన్, తే సర్వ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. బ్రహ్మానందవల్లి బ్రహ్మ విద్యను బోధించేటటువంటి ప్రధానమైనటువంటి వల్లి. ఈ మొదటి మంత్రంలో సూత్రవాక్యం బ్రహ్మవిదాప్నోతి పరం. సూత్రవాక్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, యో వేద నిహితం గుహాయాం, పరమే వ్యోమన్, సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. వృత్తివాక్యం బ్రహ్మవిదాప్నోతి పరం సూత్రవాక్యం. ఆ సూత్రవాక్యానికి వివరణ వృత్తివాక్యం. బ్రహ్మవిత్, బ్రహ్మ అంటే ఏమిటి అని వృత్తివాక్యంలో చెప్పబడింది. సూత్రవాక్యంలో చెప్పబడినటువంటి బ్రహ్మ మొదటి వాక్యం, మొదటి పదం బ్రహ్మవిత్లో బ్రహ్మ ఉంది కదా, ఆ బ్రహ్మ దాన్ని వివరణ వృత్తివాక్యంలో చెప్పబడింది. ఏమని? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది వృత్తివాక్యం. వ్యాఖ్యానం తర్వాత వస్తుంది 2వ మంత్రంలో నుంచి. ఈ మొదటి మంత్రంలో సూత్రం వృత్తి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వృత్తివాక్యం బ్రహ్మ లక్షణాన్ని చెప్పింది. బ్రహ్మవిత్ ఉన్నారు, బ్రహ్మను తెలుసుకున్నవాడు ఉన్నారు. బ్రహ్మను తెలుసుకున్నవాడు, బ్రహ్మను తెలుసుకున్నవాడు అని అర్థం బ్రహ్మవిత్ అంటే. ఎలా తెలుసుకున్నాడు అంటే కిం తద్ బ్రహ్మకి ప్రశ్నకి ఆన్సర్ చెప్పాం. కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏమిటి అని అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. బ్రహ్మవిత్ అని వచ్చిన తర్వాత ఆ విత్ అంటే బ్రహ్మజ్ఞానము కలిగినవాడు అని అర్థం. విద్ ధాతు వెర్బ్, సంస్కృతంలో విద్ అంటే తెలుసుకున్నవాడు అని అర్థం. ఏమి తెలుసుకున్నవాడు? బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్. ఆ బ్రహ్మవిత్ అనే దానికి వ్యాఖ్యానం ఎలా తెలుసుకున్నట్ట, కథం తస్య వేదనం అని ప్రశ్న మనం వేసుకుంటే ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మని అని ప్రశ్న వేసుకోవాలి. బ్రహ్మవిత్ అని చెప్పారు కదండి, బ్రహ్మను తెలుసుకున్నవాడు అన్నారు. ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకున్నాడు అతను అని ప్రశ్న వస్తే దానికి సమాధానం, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఎవరు ఆ బ్రహ్మవిత్? ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎవరంటే, యహ తన హృదయ గుహలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నాడో అతను బ్రహ్మవిత్ అని అర్థం. ఎక్కడ చెప్పబడింది? మంత్రంలోనే చెప్పబడింది. యో వేద, యో వేద అంటే యహ వేద, ఎవరైతే తెలుసుకున్నాడో. ఏమి తెలుసుకున్నాడు? నిహితం గుహాయాం పరమే వ్యోమన్. తన నిహితం అంటే ఉంచబడిన, ఉండినటువంటి, లోపల ఉన్నటువంటి, ఎక్కడ? గుహాయాం, హృదయ గుహయందు, మనస్సునందు. ఏముంది మనస్సునందు? పరమే వ్యోమన్, సూక్ష్మ ఆకాశం ఉంది. ఆ పరమాత్ముడు ఈ హృదయ గృహయందు ఉన్నాడు అని. పరమే వ్యోమన్, వ్యోమన్ అంటే ఆకాశం. ఆ ఆకాశమునందు ఆ పరమాత్ముడు లభిస్తున్నాడు అని ఇతడు తెలుసుకున్నాడు. యహ వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, అతను బ్రహ్మవిత్. అలా మీరు కనుక తెలుసుకోనుంటే మీరు బ్రహ్మవిత్. విత్తు అంటే విత్తనం కాదు, విత్తు అంటే తెలుసుకున్నవాడు. తన హృదయ గుహయందున్నటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లక్షణం కలిగినటువంటి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్ అన్నారు. జ్ఞానికి బ్రహ్మవిత్తు అని పేరు. బ్రహ్మవేత్త అంటారు తెలుగులో. జ్ఞానిని ఏమంటారు? బ్రహ్మవేత్త అంటారు. ఆ బ్రహ్మవేత్త తన హృదయమునందు ఆత్మని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఏమిటి ఫలం అన్నారు. కా బ్రహ్మ ప్రాప్తి అన్నారు. ఆ బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు, తన హృదయ గుహ అన్నటువంటి నిరంతరం లభిస్తున్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవటమే బ్రహ్మప్రాప్తి. మూడవ ప్రశ్న, కా బ్రహ్మప్రాప్తి అంటే ఆ బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటండి అన్నారు. మూడవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? కిం తద్ బ్రహ్మ. ఈ మూడు ప్రశ్నల మీద ఆధారపడింది ఈ బల్లి అంతా కూడా. అందుకని చెప్పిన ప్రశ్నే చెప్తూ ఉంటాను, చెప్పిన సమాధానమే చెప్తూ ఉంటాను. కిం తద్ బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆన్సర్. పరీక్షకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పేవాళ్ళు టీచర్లు. వివిఐఎంపి అని అలా రాసుకోండి ఇప్పుడు ఇక్కడ, వివిఐఎంపి. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏమిటి? ఆన్సర్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆన్సర్ అయిపోయింది. కథం తస్య వేదనం, మనం తెలుగులో వేదనం అంటారు చూడండి, ఆ వేదనం కాదు, తల వేదనంగా ఉందండి. ఆ వేదన అంటే బాధ, ఇక్కడ వేదన అంటే తెలుసుకోవడం. కథం తస్య బ్రహ్మణ అని అర్థం. ఆ బ్రహ్మను తెలుసుకోవడం ఎలా అన్నారు. ఎలా అంటే అలా, ఆ బ్రహ్మవిత్ ఎలా తెలుసుకున్నాడో అలా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మవేత్త ఎలా తెలుసుకున్నాడో అలా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మవేత్త ఎలా తెలుసుకున్నాడు అంటే, యహ వేద ఎవరైతే తెలుసుకున్నాడో, ఎలా? నిహితం గుహాయాం పరమే వ్యోమన్, తన హృదయ గుహయందు ఆకాశమునందు చైతన్య స్వరూపముగా ఆ సత్యస్వరూపముగా ఉనికి ఎరుకగా. ఉనికి అంటే సత్యం, ఎరుక అంటే జ్ఞానం. మీరు మంత్రాన్ని మాత్రమే చూస్తుండండి, ఇంకేం చూడకండి. టెక్స్ట్లో నేను చెప్పేటప్పుడు పదం, ఆ మంత్రం మాత్రమే చూడండి. నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఉనికి ఎరుక, ఎగ్జిస్టెన్స్ ఉనికి, ఎరుక కాన్షియస్నెస్ ఉనికి, ఎరుకగా తన హృదయం నందు తెలుసుకున్నవాడు జ్ఞాని. అతను ఎలా తెలుసుకున్నాడో అది ఆ విధంగా తెలుసుకోవాలి. కథం తస్య వేదనం అంటే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. సమాధానం అయిపోయింది. మూడవ ప్రశ్న, కా బ్రహ్మప్రాప్తి, ఆ బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటి అసలు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అర్థం. బ్రహ్మప్రాప్తి అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది చెప్పాం. అది తెలుసుకుంటే ఏమిటి, ఎలా ఉంటుంది అది తెలుసుకున్న తర్వాత. గులాబ్ జామున్ తింటే ఎలా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది అని. అట్లాగే బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటి అంటే, ఎవరైతే బ్రహ్మప్రాప్తిని పొందుతాడో అతడికి అన్ని కోరికలు తీరిపోతాయి అన్నారు. సహా అశ్నుతే సర్వాన్ కామాన్, సోష్ణుతే అని ఉన్నది మంత్రంలో. సోష్ణుతే అంటే సహా ప్లస్ అశ్నుతే, సోష్ణుతే అశ్నుతే అంటే పొందుతాడు, అశ్నుతే అంటే పొందుతాడు అన్నారు. సహా అశ్నుతే అంటే అతడు పొందుతాడు. ఏమి పొందుతాడు అంటే సర్వాన్ కామాన్, అన్ని కోరికలను పొందుతాడు అన్నాడు. అన్ని కోరికలంటే ఏమిటండి అంటే ధర్మ అర్థ కామ. ధర్మం అంటే ఏమిటి అంటే పుణ్యాన్ని పొందుతాడు. అంటే పైలోకాలకి వెళ్ళాలని ఎవరైతే ఎన్ని పుణ్యకార్యాలు చేస్తారో ఆ పుణ్యం అంతా ఈ బ్రహ్మజ్ఞాని పొందుతాడు, ధర్మాన్ని పొందుతాడు. అర్థ అంటే ధనం, అన్ని రకాలైన సంపదల్ని, భౌతిక సంపదలన్నీ పొందుతాడు. భౌతిక సంపదలు అంటే ఏమిటండి అన్నారు, ఇల్లు వాకిలి. ఇల్లుంటే వాకిలి ఉండదండి, వాకిలి ఉండదంటే ఇల్లు ఉన్నదే కదా అర్థం. అదేమిటో తెలుగులో అలా వచ్చేసింది అలవాటు, ఇల్లు వాకిలి అని. ఇల్లు వాకిలి భూమి ఇటువంటి సంపదలన్నీ కూడా పొందుతాడు అన్నారు. తనకి కావలసిన జీవన రక్షణానికి కావలసినటువంటివన్నీ పొందుతాడు అన్నారు. అర్థ కామ, ధర్మ అర్థ కామ. కామ అంటే ఏమిటి, అన్ని సుఖాలను ఏవేవి చూడాలనుకున్నాడో అన్నీ చూస్తాడు, ఏవేవి పొందాలనుకున్నాడో అన్ని సుఖాలు, అన్ని రకాలైనటువంటి సుఖాలను పొందుతాడు. ధర్మ అర్థ కామ ఇవన్నీ ఇహలోక సుఖాలు. యలోక సుఖాలు, పరలోక సుఖాలు, ఇహ అముత్ర సుఖాలన్నీ పొందుతాడు ఎవరు, బ్రహ్మజ్ఞాని. మోక్షాన్ని ఆల్రెడీ పొందాడు. ఒక ఉదాహరణ చెప్తాం చూసారా, మనం ఇట్లా పాచికలు వేసేటప్పుడు నాలుగు వేసామనుకోండి, పాచిక ఉంది కదా, పాచికలైనా దాని పేరు, ఒక్కటే ఉంటుంది అది. ఒకవైపు ఒకటి, రెండో వైపు ఇంకొక వైపు రెండు, మూడో ఇంకొక వైపు మూడు, ఇంకొక వైపు నాలుగు చుక్కలు. ఒకటి వేశారనుకోండి, ఒకటిలో రెండు ఉండదు. రెండు వేశారనుకోండి, రెండులో మూడు ఉండదు. మూడు వేశారనుకోండి, మూడులో నాలుగు ఉండదు. నాలుగు వేస్తే మూడు ఉంటుంది, నాలుగులో రెండు ఉంటుంది, ఒకటి ఉంటుంది. మోక్షం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని మోక్షాన్ని కనుక తెలుసుకున్నాడంటే, ఆత్మజ్ఞానం పొంది మోక్షాన్ని పొందాడు అంటే ఆ వ్యక్తి ధర్మ అర్థ కామ అన్నీ అందులో ఇమిడి ఉంటాయి అన్నారు. మంత్రం అర్థమైపోయిందండి, అర్థం చెప్పేశాను. సహా అశ్నుతే సర్వాన్ కామాన్, సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. సహ అంటే అన్నిటితో కలిపి అన్నట్టు. అన్ని సుఖాలు వచ్చేస్తాయి అతనికి. అతను అనుభవించినటువంటి సుఖం అంటూ ఏది ఉండదు. ఈ సుఖాన్ని నేను అనుభవించలేదు, ఈ ధనాన్ని నేను పొందలేదు, ఈ పుణ్యాన్ని నేను సంపాదించుకోలేదు అనేటటువంటి ఒక బాకీ అంటారు చూసారా, మిగులు ఏమీ ఉండదన్నమాట. అంత పూర్ణమైనటువంటి జ్ఞానం ఇది అర్థం ఈ యొక్క మంత్రానికి. ఇంక ఇప్పుడు మన వర్క్ చెయ్యాలి. హోంవర్క్ ఏమిటి అంటే, ఈ బ్రహ్మ అనేటువంటిది ఈ గుహలో తెలుసుకోవడం అంటే హృదయ గుహలో ఏమిటి, బ్రహ్మప్రాప్తి అంటే ఏమిటంటే అది ఎక్కడో ఎప్పుడో పొందేటటువంటిది కాదు. ఎప్పుడో ఒక సమయంలో ఎక్కడో ఏదో ఒక స్థలంలో పొందేటటువంటిది కాదు. దానికి ఉదాహరణ ఏం చెప్పాను, కంఠచామీకరణ న్యాయం చెప్పాను. మన మెడలో వేసుకున్నటువంటి చిన్న గొలుసు, అది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మనకు కనపడక అది వెతుక్కుంటూ వెళ్ళాము మొన్న పోయినసారి క్లాసులో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మెడలోనే ఉందని చెప్పింది ఆవిడ. ఆ ఫంక్షన్కి వెళితే నీ మెడలోనే ఉందంటే అప్పుడు ఆహా, ఆ పోయింది అని అనిపించినప్పుడు ఉన్న బాధ నిజంగా పోయినాను, పోయినట్లుగా అది ఉన్నప్పటికీ కూడా పోయిందని అనుకుంటే బాధ ఒకటేనా కాదా? ఈ ప్రశ్న అర్థమైందా? గొలుసు నిజంగా పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామండి, నిజంగా పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పింది, ఎక్కడా పోలేదు, నీ మెడలోనే ఉంది అని చెప్పింది. మెడలోనే ఉన్నప్పటికీ కూడా ఆమె గొలుసు పోయింది అన్న బాధ నిజంగా పోయినాను, అది పోయింది అని అనుకోవడంలోనూ బాధ ఒకటేనా కాదా? బాధ ఒక్కటే. ఎప్పుడైతే ఆవిడ చెప్పిందో నీ మెడలోనే ఉంది అన్న తర్వాత ఆవిడ ఏం చేయాలి ఆ గొలుసు కోసం? ఏం చేయాలి? ఏమీ చెయ్యక్కర్లా, నవ్వుకుంటుంది తనలో తనే, అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చాను పొరపాటు వల్ల గ్రహించకుండా అని చెప్పి ఆనందం. నా దగ్గరే ఉన్నది వెతుక్కుంటూ కూర్చున్నాను. అలాగే మన నిజస్వరూపం బ్రహ్మమే అయినప్పటికీ కూడా మనందరం కూడా ఆ బ్రహ్మం నేను కాదు అనే భావనలో ఉన్నాం. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే ఈ భావనలోనే పుడతాడు, ఈ అజ్ఞానంతోనే పుడతాడు. బ్రహ్మని అయ్యున్నప్పటికీ కూడా నేను అబ్రహ్మని అని చెప్పి అనుకుంటున్నాం మనం. ఎలాగైతే ఆ గొలుసు తన దగ్గరే ఉన్నప్పటికీ కూడా నా గొలుసు పోయింది అని ఎలా అనుకున్నదో, నేను బ్రహ్మస్వరూపమే అయ్యున్నాను ఇప్పుడు కూడా, గురువుగారు పాఠం చెప్పేటప్పుడు కూడా బ్రహ్మవల్లి చెప్పేటప్పుడు కూడా నేను బ్రహ్మాన్ని, కానీ నేను బ్రహ్మాన్ని అని నాకు తెలియడంలే, అబ్రహ్మగా కూర్చున్నాను క్లాసులో. అబ్రహ్మగా కూర్చొని బ్రహ్మని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. గురువుగారు ఏం చెయ్యాలి ఇప్పుడు? తత్ త్వం అసి, నువ్వే ఆ బ్రహ్మానివి అని గురువుగారు చెప్తారు. ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నీ నిజస్వరూపం అని గురువుగారు చెప్తారు, ఆ కంఠచామీకరం న్యాయంలాగా. కథ చెప్తానని చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ఏ కథ చెప్పాలి అని ఆలోచిస్తున్నా మీకు. కర్ణుడి కథ చెప్పాను కదా. కుంతికి మొదటి పుత్రుడు కర్ణుడు. ఆ కర్ణుణ్ణి కర్ణుడు కాదు పేరు, తర్వాత వచ్చింది ఆ పేరు. పేరు పెట్టకుండానే ఆ బాలుణ్ణి ఆవిడ నదిలో వదిలిపెట్టేసింది. కన్యగా పొందడం వల్ల భయపడి లోకానికి ఆ బాలుణ్ణి ఏం చేసింది, నదిలో వదిలిపెట్టింది. పెట్టెలో రాజు మంచి పెట్టెలో పెట్టి అందులో వదిలిపెట్టేసింది. ఆ రథాన్ని నడుపుకునేవాడు డ్రైవర్ రథసారథి ఎవరో ఆ సూతుడు ఆ పెట్టెని తెరిచాడు. తెరిస్తే మంచి అందమైన బాలుడు ఉన్నాడు అందులో. ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళి ఆ బాలుణ్ణి సాకి పెద్దవాడిని చేశాడు. ఆ రథసారథి భార్య పేరు రాధ. ఈ బాలుడు ఆ యొక్క సూతుడు రాధకి కొడుకుగానే పెరిగాడు. వాడికి తెలియదు నా తల్లిదండ్రులు వీళ్ళే అనుకుంటున్నాడు. కానీ వాళ్ళకి తెలుసు ఈ అబ్బాయి మన అబ్బాయి కాదు, మనకు దొరికాడు అని వాళ్ళకి తెలుసు. కానీ ఆ బాలుడు ఏమనుకుంటున్నాడు, నేను సూతపుత్రుణ్ణి, నేను సూతపుత్రుణ్ణి అనుకుంటున్నాడు. అలా అనుకొని అనుకొని పెరిగాడు, పెద్దవాడైనాడు. కానీ క్షత్రియ లక్షణాలున్నాయి లోపల, ధైర్యం సాహసం అన్ని గుణాలు క్షత్రియ గుణాలున్నాయి. నేను సూతుణ్ణి అనే ఒక బాధ ఉంది అందులో మనసులో. అలా ఉండగా పెరిగి పెరిగి పెరిగిన తర్వాత మహాభారత యుద్ధం వచ్చినప్పుడు ఆ కర్ణుణ్ణి పాండవుల వైపుకి తీసుకురావాలని చెప్పి కృష్ణ పరమాత్ముడు వెళ్తాడు. కృష్ణ పరమాత్ముడు వెళ్ళడానికి ముందు ఆయన ఏం చేస్తాడు, కుంతిని వెళ్ళమంటాడు. అమ్మ నాకంటే కూడా నువ్వు వెళితే బెటర్ అన్నాడు. కృష్ణ పరమాత్ముడు వెళ్ళి చెప్పచ్చు, ఏమని, మీ అమ్మగారు కుంతీదేవి, నువ్వు రాధేయుడు కాదు కౌంతేయుడివి అని చెప్పచ్చు. కానీ తల్లి చెప్పితే చాలా విలువ ఉంటుంది, నమ్ముతాడు. అందుకని కుంతిని అడిగాడు కృష్ణుడు, నువ్వు వెళ్ళి మీ అబ్బాయికి చెప్పు వాడు రాధేయుడు కాదని, కౌంతేయుడని చెప్పు, కుంతీపుత్రుడని చెప్పు అంటుంది. కుంతి వెళ్ళింది కర్ణుడు ఉన్న శిబిరానికి. వెళ్ళి నాయనా అని పిలిచింది. పిలిస్తే మామూలుగా వాళ్ళందరూ క్షత్రియులు, వాళ్ళు మామూలుగా అమ్మ అనే కదా పిలుస్తారు ఎవరు వచ్చినా సరే. ఎవరో అనుకున్నాడు కుంతిని, ఏం కావాలమ్మా నీకు, నేనేం చెయ్యాలి అని అడిగాడు. నాయన నీకు ఒక సత్యాన్ని చెప్తాను, ఒక నిజాన్ని చెప్తాను. ఈరోజు ఇంతవరకు మరుగుపరిచాను, ఈరోజు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను అన్నది. ఏమిటది అన్నాడు. నువ్వు నాకు మొదటి కుమారుడివి, జ్యేష్ఠపుత్రుడివి, నువ్వు కౌంతేయుడివి అన్నది. రాధేయుడివి కాదు కౌంతేయుడివి అన్నది. కౌంతేయ అంటే కుంతీపుత్రుడివి అన్నది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ, కర్ణుడు కౌంతేయుడే అయ్యున్నాడు. ఎప్పుడు, రాధేయుడుగా అని అనుకుంటున్నప్పుడు కూడా కౌంతేయుడే కదా, కుంతీపుత్రుడే కదా. కానీ నేను కుంతీపుత్రుణ్ణని అతనికి తెలియలేదు. అప్పుడు ఆప్తవాక్యం కావాలి. ఎవరు చెప్తారు ఆప్తవాక్యం, కుంతి అనే గురువు కావాలి. వచ్చి నువ్వు రాధేయుడి కాదు కౌంతేయుడివే, ఎప్పుడు, పుట్టినప్పటి నుంచి అన్నది. అప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు కౌంతేయుడివే అయ్యున్నావు. కానీ నువ్వేమనుకున్నావు, పొరపాటు వల్ల రాధేయుడు అని అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు కౌంతేయుడు అని తెలుసుకో. ఇలా చెప్పిన తర్వాత, నేను నీ తల్లిని అని చెప్పిన తర్వాత, దీనికంటే ఏం ప్రూఫ్ కావాలి కర్ణుడికి నేను కౌంతేయుణ్ణి అని తెలుసుకోవడానికి? ఏం ప్రూఫ్ కావాలి, ఏం సాక్ష్యం కావాలి? సొంత తల్లి కంటే వేరే సాక్ష్యం ఏం కావాలి? ఏ సాక్ష్యము అక్కర్లేదు. కర్ణుడువే నువ్వు, కర్ణుడు అంటే కౌంతేయుడైనటువంటి కర్ణుడివి. కర్ణాలు దానం చేయడం వల్ల కర్ణుడు అనే పేరుని వచ్చింది. కవచ కుండలాలు దానం చేయడం వల్ల కర్ణుడు అని పేరు వచ్చింది ఆయనకి. కౌంతేయుడు అని చెప్పిన తర్వాత ఆ యొక్క రాధేయుడు ఏం చేయాలి? ఏమీ చెయ్యక్కర్లేదు, ఏ సాధనాలు చెయ్యక్కర్లేదు కౌంతేయుడు అవ్వడానికి. నేను కౌంతేయుడిని కావాలి, ఇప్పుడు కావాలి, మా అమ్మ చెప్పి వెళ్ళిందని, ఏమన్నా తపస్సు చేయాలా, ధ్యానం చేయాలా, జపం చేయాలా, పూజలు చేయాలా, పునస్కారాలు చేయాలా, అభిషేకాలు చేయాలా, మా అమ్మ చెప్పెళ్ళింది నేను ఇప్పుడు కౌంతేయుణ్ణి కౌంతేయుణ్ణని, ఏమీ చేయక్కర్లేదు. నా అజ్ఞానం తొలగిపోయింది, నేను సూతపుత్రుణ్ణి అనుకుంటున్నాను, నేను కౌంతేయుణ్ణి కాదనుకున్నాను ఇంతకుముందు, ఆ అజ్ఞానం తొలగిపోయింది. అదేవిధంగా మనందరం కూడా కౌంతేయుల్లాంటి వాళ్ళమై ఉండి, బ్రహ్మస్వరూపులమై ఉండి ఏమనుకుంటున్నాం, నేను టీచర్ గారిని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఫలానా ఆయన భార్యని, ఫలానా ఆవిడ యొక్క భర్తని, నేను ఫలానా పిల్లలకి తండ్రిని తల్లిని ఇట్లా అనుకుంటున్నాం మనం. అక్కడ సూతుడని అనుకున్నాడు ఒకటే, సూతపుత్రుని అనుకున్నాడు, రాధేయుడు అనుకున్నాడు. మనం ఎన్ని అనుకుంటున్నాం తెలుసా? బ్రహ్మనని తెలుసుకోకుండా మనం ఎన్నెన్నో అనుకుంటున్నాం, అది తప్ప. అందుకని ఆప్తవాక్యం ఏమిటి అక్కడ కుంతి? నువ్వు కౌంతేయుడివి, నా పుత్రుడివి, జ్యేష్ఠపుత్రుడివి అని చెప్పింది కుంతి. మనకి ఇక్కడ ఆప్తవాక్యం ఏమిటి? గురువు. కుంతి లాంటి గురువు ఇక్కడ. ఆప్తవాక్యం ఏమిటి? వేదవాక్యం. ఏమిటా వేదవాక్యం? బ్రహ్మానందవల్లి, తైత్రయోపనిషత్, అన్ని ఉపనిషత్తులు అన్ని ఆప్తవాక్యాలంటే మన యొక్క ఆప్తులన్నమాట. మన ఆప్తుడు అంటారు చూసారా, మన క్షేమాన్ని కోరేవాడు, మన బాగోగులు కోరేవాడు, మన మంచి చెడ్డలు కోరేవాడు. మంచి చెడు చూసేవాడు అంటే ఏమిటి? మన చెడు కూడా చూస్తాడని అర్థం. ఏమిటి మంచి చెడు చూస్తాడని అంటే ఏమిటి? మనం కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు చెడ్డది జరిగేటప్పుడు మనల్ని రక్షిస్తాడు అని అర్థం. అర్థమైందా? మన మంచి చెడు చూస్తాడంటే ఏమిటి అర్థం? మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు మనల్ని రక్షించేవాడు అని అర్థం. వాళ్ళని ఆప్తులు అంటాం. ఇప్పుడు మన నిజమైన ఆప్తులు ఎవరు అంటే, వేదాంత వాక్యాన్ని చెప్పేటటువంటి గురువు ఆప్తుడు, ఆప్తవాక్యం చెప్పేవాడు. అటువంటి ఆప్తవాక్యం చెప్పకుండా ఏ గురువులైనా ఉంటే వాళ్ళు నిజమైన గురువులు కాదు. వాళ్ళు నిజమైన గురువులు కాదు. కౌశీతకి ఉపనిషత్తులో ఇంద్రుడు ప్రతర్ధనుడితో చెప్తాడు, నిజమైన సన్యాసి ఎవరంటే ఎల్లవేళల వేదాంత చింతన, వేదాంత పఠనం, వేదాంత బోధనం చేసేవాడే నిజమైన సన్యాసిట. వేదాంత చింతనం, వేదాంత పఠనం, వేదాంత బోధనం చేసేవాడే నిజమైన సన్యాసి. ఎవరైనా సన్యాసం స్వీకరించి వాళ్ళు గనక వేదాంతం బోధించకపోతే, వేదాంత పఠనం చెయ్యకుండా ఉంటే వాళ్ళని నేనేం చేశానో తెలుసా? తోడేళ్లకు వేశాను అన్నాడు. తోడేళ్లు తినేసినవి వాళ్ళని అన్నాడు. వాళ్ళని తోడేళ్లు చంపడం కోసం వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను అడవుల్లో వదిలిపెట్టాను ఆ సన్యాసుల్ని అంటాడు ఆయన ఇంద్రుడు. అంతటి ఘనకార్యం చేశాను, చేసినా నాకు పాపం అంటదు అన్నాడు ఇంద్రుడు. ఎందుకయ్యా అంటే, వీళ్ళందరూ ఫేక్ సన్యాసులు, వీళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం. అందుకని అది వాళ్ళు చూసారని కుక్కల్ని పట్టుకోవడానికి ఒక బోన్ తీసుకొస్తాడు, ఆ తలుపు ఇట్ట తీస్తే అన్ని అందులోకి పోతాయి. పోయిన తర్వాత తీసుకెళ్ళి అడవులకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? తలుపు తీయంగానే అందరినీ వదిలిపెడతారు. అట్లాగే ఈ సన్యాసులందరినీ పట్టుకొని నేను శృగాలేభ్య అంటాడు. ఆ శృగాలం అంటే తోడేళ్ళు, అడవి కుక్కలు అంటారు. వాటికి వదిలిపెట్టాను నేను, అవి చంపేసుకొని వీడి యొక్క మాంసాన్ని తిన్నాయి అంటాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, సన్యాసాశ్రమం స్వీకరించేది ఒకే ఒక విషయం కోసం, మోక్షప్రాప్తి, జ్ఞానప్రాప్తి, శాస్త్ర పఠనం, శాస్త్ర బోధనం, శాస్త్ర చింతనం, ఇదే ఉండాలి. ఏ శాస్త్రం అంటే మరే శాస్త్రాలు కాదు, వేదాంత శాస్త్రం మాత్రమే అని ఇంద్రుడు ప్రతర్ధనుడికి చెప్తాడు. నేను అంతటి గొప్పవాణ్ణి, అన్నన్ని గొప్ప గొప్ప పనులు చేశాను, అయినా నాకు పాపం అంటదు అన్నాడు. ఇక్కడ ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆప్తులంటే ఎవరని చెప్పడానికి చెప్తున్నా. సన్యాసి అయిన వాడు, సన్యాసి కాకపోయినా ఒకవేళ మనకు బ్రహ్మ బోధన చేసేవాళ్ళు అయ్యుంటే, సన్యాసి కంపల్సరీగా చెయ్యాలి ఈ విషయమే చెప్పాలి, ఇంకేం మాట్లాడకూడదు. లోకాభిరామాయణం, పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడకూడదు సన్యాసి. ఆ విషయం అట్లా ఉంచండి. ఆప్తవాక్యం, వేదాంత వాక్యం, ఆప్తవాక్యాన్ని చెప్తేవాడు మన గురువు, ఆయన ఆప్తుడవుతాడు మనకు. కనుక అటువంటి ఆప్తవాక్యాన్ని మనం తెలుసుకుంటే, అది ఎలా తెలుసుకుంటాం? గురుముఖంగా తెలుసుకుంటే, నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అయినానని తెలుసుకుంటే సర్వం ఆప్నోతి అన్నారు. ఇంతవరకు క్రిందటిసారి చూసాం, ఇప్పుడు మొదలు పెడతాం మనం ఈ విషయం, ఈ మంత్రాన్ని ఇంకా వివరణగా తెలుసుకోవాలి. సో అజ్ఞానవశాత్ అబ్రహ్మ భావన అన్నారు. అజ్ఞానవశాత్ అబ్రహ్మ భావన, జ్ఞానప్రాప్తే బ్రహ్మభావన. అజ్ఞానవశాత్, అజ్ఞానులు అవ్వడం వల్ల నేను అబ్రహ్మ, నేను బ్రహ్మాన్ని కాను అనే చింతన. ఇంకా మీరు మంత్రం చూడక్కర్లేదు, ఇప్పుడు నేను చెప్పేదంతా మంత్రంలో ఉండదు, మీ నోట్స్లో ఆ టెక్స్ట్లో కూడా ఉండదు, ఎక్కడా ఉండదు. ఇది పరంపరగా మా గురుముఖంగా విన్నటువంటిది నేను చెప్పేది. ఇప్పుడు మీరు అందుకని టెక్స్ట్ మూసేసినా మూసేయచ్చు ఇప్పుడు, ఓకే. ఎందుకంటే టెక్స్ట్లో ఉన్న అర్థాన్ని చెప్పేశాను నేను. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ బ్రహ్మానంద వల్లి మొత్తం అర్థం కావాలంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క సామాన్య నియమాలు మనం తెలుసుకోవాలి. ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శాస్త్రంలో అనేది విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అప్పుడే మనకి ఈ సత్యం, జ్ఞానం, అనంతం పూర్తిగా అర్థమవుతాయి. సూత్రవాక్యం అర్థమైపోయింది, వృత్తివాక్యం అర్థమైపోయింది, మూడు ప్రశ్నలు, మూడు సమాధానాలు అయిపోయింది. బ్రహ్మ అంటే ఎవరో కాదు, నా నిజస్వరూపమైన తెలుసుకున్నాను. ఆప్తవాక్యం గురువు చెప్పేటటువంటిది వేదాంత వాక్యం ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ సత్యం, జ్ఞానం, అనంతం అనేది బ్రహ్మ లక్షణం. ఈ సత్యం అంటే ఏమిటి తెలుసుకోవాలి ఇప్పుడు మనం. జ్ఞానం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి, ఈ మూడు తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. అది ఎలా తెలుసుకోగలుగుతాం అంటే, సత్యం అనేటువంటిది ఒక పదం, వాక్యం కాదు అది పదం. ఏ భాషలోనైనా కూడా ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, సందర్భానుసారంగా అర్థాలు మారుతూ ఉంటాయి. సహజమే కదా, ఒక భాషలో ఎన్నో పదాలు ఉంటాయి, ఆ పదాలకి అనేక అర్థాలు ఉంటాయి, ఆ అర్థాలు సందర్భానుసారంగా మారుతూ ఉంటాయి. మనం ఆ సందర్భానుసారంగా ఆ పదాన్ని అర్థం చేసుకుంటాం మనం, అంతే కదా. అది ఎలా, ఉదాహరణలతో మనం చూస్తాం ఇప్పుడు. ఆ అర్థం రెండు విధాలు, ఒక పదము యొక్క అర్థం రెండు విధాలు. ఏమిటి అంటే, ముఖ్యార్థం అని లక్ష్యార్థం అని రెండు విధాలు. ముఖ్య అర్థము, లక్ష్య అర్థము అన్నారు. ముఖ్య అర్థం, లక్ష్యార్థం అంటే ఏమిటి అన్నారు. ముఖ్యం అంటే ముఖ్యమైనటువంటి అర్థం, ప్రైమరీ మీనింగ్ అంటారు ఇంగ్లీష్లో. లౌకిక అర్థము, వ్యావహారిక అర్థము, లౌకిక అర్థము, వ్యావహారిక అర్థము ముఖ్యార్థం. అంటే ఏమిటి, ఆ పదం చెప్పగానే మనకు వెంటనే వచ్చేటటువంటిది మనసులో, ఇది అని మనసులో మనకు స్ట్రైక్ అవుతుంది కదా దాని అర్థం, అది ముఖ్య అర్థం. పాపులర్ మీనింగ్, ఇమీడియట్ మీనింగ్, ప్రైమరీ మీనింగ్, ఇన్ని అర్థాలు ఉన్నాయి. లౌకిక అర్థం, వ్యావహారిక అర్థం, ముఖ్య అర్థం, అందరికీ తెలిసినటువంటి అర్థం ముఖ్య అర్థం. రెండవది లక్ష్య అర్థం. లక్ష్యార్థం అంటే సెకండరీ మీనింగ్. సెకండరీ మీనింగ్ అంటారు, లేకపోతే పారమార్థిక అర్థం, లక్ష్య అర్థం, పారమార్థిక అర్థం, ఇంప్లైడ్ మీనింగ్ అంటారు ఇంగ్లీష్లో. నిగూఢంగా ఉంటుంది అర్థం, వెంటనే మనకు చటుక్కున స్ఫురించదు, కొంచెం ఆలోచిస్తే కానీ స్ఫురించదు, వినగానే ఇమీడియట్గా మనకు స్ఫురించదు దాని అర్థం. దాన్ని కొంచెం ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత ఆహా ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో ఈ అర్థం అని మనకు కొంచెం సైన్ తర్వాత తెలుస్తుంది. అది దాని లక్ష్యార్థం అంటారు. ఒక పదానికి వాచ్యార్థం ఉంటుంది, లక్ష్యార్థం ఉంటుంది. ఎప్పుడు లక్ష్యార్థాన్ని తీసుకోవాలి మనం ఒక పదానికి? ఎప్పుడు వాచ్యార్థము అంటే ప్రైమరీ మీనింగ్, ముఖ్యార్థము. ముఖ్యార్థానికి మరొక పేరేమిటి? వాచ్య అర్థము, వాచ్యార్థము. వాచ్యార్థమే ముఖ్యార్థము. వాచ్యార్థాన్ని ఎప్పుడు తీసుకోవాలంటే అది వినంగానే మనకు అర్థమైపోతుంది, వాచ్యార్థాన్ని తీసుకుంటాం. లక్ష్యార్థాన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే వాచ్యార్థం గనక సూట్ కాకపోతే ఆ పదానికి వాచ్యార్థం మనకు ఇమడకపోతే అర్థానికి లక్ష్యార్థం తీసుకోవాలి, సెకండరీ మీనింగ్ తీసుకోవాలి. ఎలా? ఇది ఏమీ అర్థం కాదు, ఉదాహరణలు చెప్తేనే అర్థమవుతుంది మీకు. ఉదాహరణకి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే లక్ష్యార్థం దాగి ఉన్న అర్థం అన్నారు. దాగి ఉన్నటువంటి అర్థం, హిడెన్ మీనింగ్ అంటారు. ఉదాహరణకి నల్లనివాడు కృష్ణుడు అన్నాం. నల్లనివాడు కృష్ణుడు, శ్రీకృష్ణుడు నల్లనివాడు, పాపులర్ మీనింగే కదా, అందరికి తెలిసినటువంటి అర్థం, అర్థమైపోయింది. అందులో మనకేమీ సందేహం లేదు, నల్లనివాడు కృష్ణుడు. చిన్నప్పుడు పాఠం చెప్పేవాడం కదా, నల్లనివాడు కృష్ణుడు అని. ఈ నలుపు అనేటువంటిది ఇక్కడ ఏం సూచిస్తున్నదండి? రంగును సూచిస్తున్నది. నలుపు అనేటువంటిది రంగును సూచిస్తున్నది, అవునా? కనుక దాన్ని మనం లక్ష్యార్థానికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నల్లనివాడు కృష్ణుడు అంటే నలుపు రంగులో ఉన్నవాడు కృష్ణుడు అని అర్థం. ప్రైమరీ మీనింగ్ చక్కగా సూట్ అయింది, ఆయన నల్లగా ఉన్నాడు, నలుపు రంగులో ఉన్నాడు కనుక నల్లనివాడు కృష్ణుడు అని అయిపోయింది. అందరికీ అర్థమయ్యేదే కదా. ఇదే పదాన్ని, నల్లదాన్ని ఇంకొక దానికి వాడతాం చూడండి. అది ఎలాగంటే ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అంతా నల్లధనం వేశారండి అంటారు. ఊరికే ఉదాహరణకి చెప్తున్న ఎవరు అంటుంటారు, ఆ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అంతా నల్లధనమేనండి అన్నాడు. ఇప్పుడు అక్కడ నల్లధనం అంటే నల్లని రంగు, రంగు కాదు కదా మనం వాడుతున్నామా లేదా? నల్లధనం బ్లాక్ మనీ అంటాడు. మనీ బ్లాక్గా ఉంటుందా? వైట్ మనీ బ్లాక్ మనీ అన్నాడు. ఆయన దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందండి అన్నాడు. అంటే బొగ్గు రాసి ఉంటుందా, మసి పూసి ఉంటుందా, ఆ మనీకి ఏమిటి? కనుక బ్లాక్ మనీ అన్నది అంటే ఏమిటి? ఆ నలుపు అనేటువంటిది అక్కడ మీరు ప్రైమరీ మీనింగ్ తీసుకున్నారనుకోండి, ముఖ్యార్థం నలుపు అనగానే రంగు, అది ప్రైమరీ మీనింగ్. ఇక్కడ నల్లధనం అనగానే ఏం తీసుకుంటారు చెప్పండి మీరు? రంగు తీసుకోవడానికి వీల్లేదు, ప్రైమరీ మీనింగ్ తీసుకోవడానికి వీల్లేదు, వాచ్యార్థం తీసుకోవడానికి వీల్లేదు, పాపులర్ మీనింగ్ తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి అప్పుడు? సెకండరీ మీనింగ్కి వెళ్ళాలి. నలుపు అంటే రంగు కాదు, ప్రైమరీ మీనింగ్ కాదు. మనకేమైనా చటుక్కను స్ఫురించిందా చూడండి. ఇప్పుడు కాస్త ఒక్క క్షణమైనా కనీసం ఆలోచించాలి. అలవాటు పడిపోయిన తర్వాత అనుకోండి, కొద్ది రోజులు మొదట విన్నప్పుడు బ్లాక్ మనీ అనగానే ఏమర్థం అవుతుంది మనకు? అదేమిటండి అన్నాడు. ఒక 10 సార్లు వింటిన తర్వాత కానీ మనకు బ్లాక్ మనీ అంటే ఏమిటి అర్థం కాదు. ఇది లక్ష్యార్థం. బ్లాక్ మనీ అంటే ఏమిటి? అకౌంట్స్ అంతా చూపించకుండా, ఆడిటర్కి చూపించకుండా అదంతా దాచిపెడితే బ్లాక్ మనీ అని అర్థం. ఇప్పుడు ఏమర్థం? ఇది లక్ష్యార్థం అన్నారు. ఆ నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? రామ్ ఔర్ శ్యామ్ అంటారు. రామ్ శ్యామ్ అంటే తెలుసా? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ మనీకి బ్లాక్ మనీ, వైట్ మనీ చెప్పకూడదు. సీక్రెట్ ఇంకా లక్ష్యార్థం అన్నమాట. ఇంకా సీక్రెట్ చెప్పాలంటే బ్లాక్ అండ్ రామ్ అండ్ శ్యామ్ అంటారు. ఇంకా అది కూడా చెప్పడం ఇష్టం లేదనుకోండి, ఇట్లా అంటారు, స్వామిని మీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని అడుగుతారా? ఇట్లంటే వైట్ మనీ, ఇట్లంటే బ్లాక్ మనీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏమిటో, మధ్యాహ్నం కూడా గుర్తురా? మీరందరూ శ్రద్ధగా వినడం చూసి నాకు గుర్తు వచ్చింది ఇప్పుడు, బ్లాక్ మనీ వైట్ మనీ. నోటితో ఉచ్చరిస్తే మళ్ళీ ఎవరైనా రికార్డు చేస్తే కష్టం కదా, అందుకని వాడు అది కూడా అంటాడంతే, ఎంత ఇస్తావు నాకుని, ఇంత ఇస్తానంటాడు వాడు. ఎంత ఇస్తావని అడిగితే ఇంత ఇస్తానన్నాడు, అంటే బ్లాక్ మనీ ఇస్తాను, నువ్వు బిల్లు ఇవ్వక్కర్లేదని అర్థం. చూసారా ఎన్ని జరుగుతున్నాయో లోకంలో, అన్ని లక్ష్యార్థాలేనండి. ఇట్లా కోకొల్లలుగా ఉన్నాయి ఉదాహరణలు, అన్నీ చెప్తూ కూర్చుంటే మనం బ్రహ్మానందవల్లి కదలదు, అందుకని ఒక ఉదాహరణ చాలు. ఓకే, ఇది మొదటి నియమం. ఏ నియమం? ఒక పదానికి రెండర్థాలు ఉంటాయి, ఒక అర్థం వచ్చే వాచ్యార్థం, రెండవది వంది లక్ష్యార్థం అన్నారు. రెండవ నియమం ఏమిటి? ముఖ్యార్థం గనక ఆ యొక్క సందర్భంలో ఇమడకపోతే లక్ష్యార్థాన్ని తీసుకోవాలి అనేది రెండవ నియమం. ముఖ్యార్థము లక్ష్యార్థము రెండు అర్థాలు ఉంటాయి ఒక పదానికి, ఇది మొదటి నియమం, సామాన్య నియమం, జనరల్ ప్రిన్సిపల్, జనరల్ రూల్ నెంబర్ 1. జనరల్ రూల్ నెంబర్ 2 ఈజ్ వాట్? ఎప్పుడైతే ముఖ్యార్థము సరిగా ఇమడదో అర్థంలో లక్ష్యార్థము తీసుకోవలసినది అంట. మనం ఇదంతా చదవకుండానే తీసుకుంటున్నామండి, ఇంట్లో కూడా వ్యవహారంలో కూడా చేస్తున్న పనులు ఇవన్నీ కూడా, తర్వాత చెప్తాను మిగతా ఉదాహరణల్లో. దీనికి ఒక శ్లోకం రాస్తారు శంకరాచార్యుల వారు వాక్యవృత్తిలో. ఆ శ్లోకం ఏమిటంటే, ముఖ్యార్థ శ్లోకం తర్వాత చెప్తాను, ఇప్పుడు మూడవ నియమం చూద్దాం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను, ఎన్ని ఉదాహరణలు చెప్తే అంత మంచిది. బ్లాక్ క్యాట్స్ అంటారు చూడండి, బ్లాక్ క్యాట్స్, సెక్యూరిటీ గార్డ్, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్. నువ్వు ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వచ్చేటప్పుడు అంతా బ్లాక్ క్యాట్స్ ఉంటారు వెనకాల. అప్పుడు బ్లాక్ క్యాట్ అంటే నల్ల పిల్లి అనే అర్థం. చూసారా, ఏ మా ఇంట బ్లాక్ క్యాట్ ఉందండి అన్నాడు, ఏమర్థం అది? ముఖ్యార్థం, వాచ్యార్థం, మా ఇంట బ్లాక్ క్యాట్ ఉందండి, నల్ల పిల్లి ఉన్నదండి అన్నాడు. మినిస్టర్ గారు వస్తున్నారండి, ఏమండి బ్లాక్ క్యాట్స్ వస్తున్నారండి అన్నాడు. బ్లాక్ క్యాట్స్ అంటే ఏమిటి, ఏం అర్థం తీసుకోవాలి? మా ఇంట్లో నల్ల పిల్లి వస్తుందనే అర్థం. ముఖ్యార్థం తీసుకోకూడదు, అప్పుడు లక్ష్యార్థం తీసుకోవాలి. బాగుందా ఉదాహరణ? మూడవ నియమం ఏమిటి అంటే, ఈ లక్ష్యార్థమే మూడు రకాలు. మూడవ నియమం సామాన్య నియమం, మూడవది పాయింట్ నెంబర్ 3 అని అర్థం. ఏమిటంటే అది, ఈ లక్ష్యార్థం అన్నామే ఇంప్లైడ్ మీనింగ్, సెకండరీ మీనింగ్, పారమార్థిక అర్థం అంటే, ఇక్కడ పారమార్థికం అంటే నాట్ అక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని ఇల్ల, పారమార్థికం అంటే వేరే అర్థం, మనం అది వేదాంతానికి మాత్రమే వాడతాం, అది అక్కడ చెప్తాను ఇక్కడ వద్దు. సెకండరీ మీనింగ్ మూడు రకాలు. సెకండరీ మీనింగ్ తెలుగు పేరేమిటి, సంస్కృతం పేరు లక్ష్యార్థ, లక్ష్యం అంటారు చూసారా, లక్ష్య, దానికి ఒక యాకారం వేయండి కింద వేస్తే లక్ష్య అర్థ అన్నారు, లక్ష్యార్థ. అర్థం అంటే అర్థం, మీనింగ్, మీనింగ్ అంటారు అర్థం, లక్ష్యార్థ ఇంప్లైడ్ మీనింగ్. మూడు రకాలు. ఒకటి జహల్ లక్షణ అన్నారు, జహల్ లక్షణ ఆర్ జహతీ లక్షణ, జహతీ లక్షణ. రెండు అజహతీ లక్షణ, అజహతి లక్షణ ఆర్ అజహల్ లక్షణ. మూడు జహదజహల్ లక్షణ, జహతీ కాదు అజహతీ కాదు, జహతిని అజహతిని కలపండి, జహదజహత్, జహత్ ప్లస్ అజహత్, జహదజహత్. మా గురువు గారు చెప్పేటప్పుడు మొదట నాకు నోరే తిరిగేది కాదు ఈ పదం, జహదజహల్ లక్షణ అన్నారు, ఇప్పుడు కాన్ఫిడెంట్గా వచ్చేస్తుంది, జహదజహల్ లక్షణ. ఈ జహదజహల్ లక్షణనే మూడు రకాలుగా పిలవచ్చు, భాగలక్షణ అంటారు, జహదజహల్ లక్షణ అనే భాగలక్షణ అని కూడా అనొచ్చు, లేక భాగత్యాగ లక్షణ అని కూడా అనొచ్చు. జహదజహల్ లక్షణ లేక భాగలక్షణ లేక భాగత్యాగ లక్షణ. ఇప్పుడు మూడో ప్రిన్సిపుల్లో లక్ష్యార్థం మూడు రకాలు, జహతీ లక్షణ ఒకటి, అజహతీ లక్షణ రెండు, మూడది జహదజహతీ లక్షణ ఆర్ జహదజహల్ లక్షణ. దాన్ని మూడు పేర్లతో పిలవచ్చు, భాగలక్షణ, భాగత్యాగ లక్షణ. భాగత్యాగ లక్షణ అనేటువంటిది చాలా ప్రసిద్ధం ఆ పేరుతో పిలవడం. ఇప్పుడు ఇదంతా ఎందుకండి అన్నారు. ఇప్పుడు మనం చూడాలి, సత్యం అనే పదం వాచ్యార్థం ఏమిటి, దానికి లక్ష్యార్థం ఏమిటి చూడాలి. జ్ఞానం అనే పదం ఎక్కడుంది? జ్ఞానం అనే పదం మంత్రంలో, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ జ్ఞానం అనేటువంటిది దాని ముఖ్య అర్థం ఏమిటి, దాని లక్ష్య అర్థం ఏమిటి? అనంతం అనేటువంటిది వాక్యార్థం ఏమిటి, వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి? వాచ్యార్థం అన్నా ముఖ్యార్థం అన్నా ఒకటే, ఇది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు బ్రహ్మజ్ఞానం రావడానికి స్కోప్ ఉంటుంది, లేకపోతే నో హోప్. అర్థమైందా? ఇప్పుడు ఈ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి పదాలు విడివిడిగా ఒకటి చూద్దాం. అది దానికి వెళ్ళడానికి ముందు ఈ జహతి ఏమిటి, అజహతి ఏమిటి, జహద్ అజహల్దేమిటి తెలుసుకోవాలి. దానికి ఉదాహరణలు చెప్తాను. అది చెప్పిన తర్వాతనే సత్యం జ్ఞానం అనంతానికి వెళతాం. ఇప్పుడు దృష్టాంతాలన్నీ చూసిన తర్వాత మనం దార్ష్టాంతానికి వెళతాం, సత్యం జ్ఞానం అనంతానికి. ఇప్పుడు జహతి లక్షణం అంటే ఏమిటి? ఆ శ్లోకం చెప్తానన్నాను కదా, ఎప్పుడు లక్ష్యార్థం తీసుకోవాలి అనేదానికి ఒక శ్లోకం చెప్పారు శంకరాచార్యుల వారని. ఆ శ్లోకం వాక్యవృత్తిలో వస్తుంది, 46వ శ్లోకం. మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే ముఖ్యార్థేన అవినాభూతే ప్రతీతి లక్షణోచ్యతే. ఒక్కొక్క పదం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు, అది చెప్తేనే శాస్త్రం అంతా ఇందులోనే ఉండదండి. మనం 10 సంవత్సరాలు చదివినా 20 సంవత్సరాలు చదివినా ఈ ఒక్క మాట, ఈ శ్లోకం అర్థం కాకుండా వేదాంతం అర్థం కాదు. అందుకని వేదాంతం అర్థం చేసుకున్న వాళ్ళు చాలా అరుదు. అర్థం చేసుకోవాలి, అందుకని కాసేపు కళ్ళు మూసుకుంటాను, నేను చెవులు మూసుకుంటాను అనంటే కుదరదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటే విని తీరాలి. అవసరం లేదులేండి, నెక్స్ట్ జన్మ అంటే ఓకే, యూ కెన్ స్లీప్ ఆఫ్ అన్న, డోస్ ఆఫ్ అన్న, నో ప్రాబ్లం. ఎవరైతే ఈ జన్మలో అత్రయ బ్రహ్మని పొందాలి అనుకుంటే వాళ్ళు విని తీరాలి. ఎవరెవరు వినదలుచుకున్నారో వినొచ్చు. కష్టం కొంచెం. మానాంతర విరోధేత్ ముఖ్యార్థ పరిగ్రహే. ముఖ్యార్థాన్ని నేను తీసుకోవాలనుకున్నప్పుడు మానాంతర విరోధ అంటే ప్రమాణానికి విరోధంగా ఉంది, నాకు అర్థం కావడం లేదు. ఈ ముఖ్యార్థాన్ని తీసుకునేటప్పుడు ఈ యొక్క సందర్భానికి సముచితంగా లేదు. మానాంతర విరోధం అంటే సముచితంగా లేకపోతే ఎప్పుడు ముఖ్యార్థం నేను తీసుకోవాలనుకుంటాను, పరిగ్రహంతో తీసుకునేటప్పుడు, ప్రైమరీ మీనింగ్ తీసుకునేటప్పుడు, ప్రైమరీ మీనింగ్ గ్రహించేటప్పుడు దానికి సముచితంగా గనక నాకు అనిపించకపోతే ఏం చేయాలి? మానాంతర విరోధేతు ముఖ్యార్థ పరిగ్రహే అన్నారు. సెకండ్ లైన్లో ముఖ్యార్థే అవినాభూతే లక్ష్య ప్రతీతి లక్షణ ఉచ్యతే. ముఖ్యార్థానికి కొంచెం సంబంధంగా ఉన్నటువంటి మరొక అర్థాన్ని నువ్వు తీసుకుంటే అది లక్షణ అన్నారు. దీన్ని లక్ష్యార్థ, దీన్నే లక్షణ అంటారు. లక్ష్యార్థాన్ని లక్షణ అని కూడా అంటారు. జహతీ లక్షణ, అజహతీ లక్షణ, జహదజహల్ లక్షణ అన్నారు. కనుక ఆ లక్షణ ఏమిటి? ముఖ్య అర్థానికి కొంచెం దగ్గరగా ఉండాలి. నల్లని వాడు అన్నాం అక్కడ, ఇక్కడ నల్ల ధనం అన్నాం. నల్ల అనేటువంటిది దగ్గరగా ఉందా లేదా? కనుక దానికి దగ్గరగా ఉన్న పదాన్నే వాడాను. బ్లాక్ క్యాట్స్, బ్లాక్ అనే పదం వాడామా? నల్ల అనేటువంటిది దగ్గరగా ఉన్నదా లేదా? బలరాముడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు. కనుక నల్ల అనేటువంటిది లక్ష్యార్థానికి వచ్చినప్పుడు నల్ల, బ్లాక్ మనీ అన్నాను, బ్లాక్ క్యాట్స్ అన్నాను. బ్లాక్ అనేటువంటిది ముఖ్యార్థంలో నుంచి తీసుకున్నాను కదా. అవినాభూతే అంటే ముఖ్యార్థానికి దగ్గరగా ఉండేట్లుండాలి. అలా ఉండి వేరొక అర్థాన్ని తీసుకుంటే అది లక్షణ ఉచ్యతే. మానాంతర విరోధేతు ముఖ్యార్థ పరిగ్రహే ముఖ్యార్థే అవినాభూతే ప్రతీతి లక్షణోచ్యతే. సరే, ఉదాహరణ చెప్తాను జగతీ లక్షణాకి. ఏమిటంటే, చాలా ఉన్నాయి ఉదాహరణలు. ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతుంది అన్నారు. ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతుంది, తెలుగులో వార్తలండి, వార్తలు చదువుతున్నది అన్నారు. ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతుందంటే ఏమిటండి? భారత క్రికెట్ ఆటగాళ్ళు ఇండియా క్రికెట్ ఆటగాళ్లతో పోటీ పడుతున్నారు అని అర్థం. అర్థమైంది కదా, నేను వివరం చెప్పకుండానే మీకు తెలిసిపోయింది చూడండి. ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతున్నది అంటే ఏమిటి అర్థం? అక్కడ ఏం చేయాలి? ముఖ్యార్థం తీసుకున్నారనుకోండి, ఇండియా ఇంగ్లాండ్తో తలపడుతుందంటే ఇండియా అనేది ఎక్కడుందండి? ఇండియన్సే కదా ఇండియా. ఇండియా అనేది ముఖ్యార్థం తీసుకుంటే ఇంగ్లాండ్తో తలపడుతుంది అంటే ఏమర్థం వస్తుంది? ఇండియా అంటే దాన్ని ఏం చేయాలి ఇక్కడ మనం? క్రికెట్ ఆటగాళ్ళు అని అర్థం తీసుకోవాలి. చూసారా, లక్షణాకి వెళ్ళిపోయినాం. ఏం చేస్తాం ఇక్కడ? జహతీ అన్నాం, ముఖ్యార్థాన్ని వదిలిపెట్టేశాం. ముఖ్యార్థాన్ని వదిలిపెట్టి, జహతి అంటే వదిలిపెట్టడం, ముఖ్యార్థాన్ని వదిలిపెట్టి దానికి దగ్గరగా ఉన్నటువంటి ఇండియా ఆటగాళ్ళు అన్నాం. ఇండియా తీసేయకూడదు, మళ్ళీ ఇండియాను ఉంచి అవినాభూతి అని చెప్పాను కదా, దానికి దగ్గరగా ఇండియా క్రికెట్ ఆటగాళ్ళు అన్నాం. అందుకని ఇక్కడ జహతీ లక్షణ అంటాం దీన్ని. వేరొక అర్థాన్ని తీసుకున్నాం అన్నా. దీన్ని జహతీ లక్షణ అన్నాను. అక్కడ దేశం అనేటువంటిది వదిలిపెట్టాం, ఆటగాళ్ళు మాత్రం తీసుకోవాలి. ఇండియానే తలపడుతుంది, దేశం తలపడుతుందా? దేశం పోట్లాడుతుందా? దేశం కాంపిటీషన్లో ఉందా? లేదు. అందుకని ఆ దేశం అనే పదాన్ని వదిలిపెట్టాం, జహతి అన్నాం. జహతి అంటే విడిచిపెట్టడం. దానికి సమీపంలో ఉన్నటువంటి ఇండియా దేశంలో ఉన్నటువంటి ఆటగాళ్ళని తీసుకున్నాం, పూర్తిగా ఇండియా దేశాన్ని వదిలిపెట్టేశాం పదాన్ని, ఆటగాళ్ళని మాత్రం తీసుకున్నాం. ఏ ఆటగాళ్ళు తీసుకున్నారు? ఇండియా ఆటగాళ్ళనే తీసుకోవాలి, అది సమీపే అవినాభూతం. దీన్ని ఏమంటారంటే జహతీ లక్షణ అంటారు. అజహతీ లక్షణ అంటే ముఖ్యార్థాన్ని అసలు వదిలిపెట్టకుండా ముఖ్యార్థాన్ని కూడా చేర్చుకొని వేరొక అర్థం తీసుకోవడం. నాలుగు ఇడ్లీ తీసుకురా అంటాం, నాలుగు ఇడ్లీ తీసుకురా అంటే ఏం చేస్తాడండి? నాలుగు ఇడ్లీ మాత్రమే తీసుకొస్తాడా? ఏం తీసుకొస్తాడు? చట్నీ, సాంబార్. తెలుగు వాళ్ళైతే ఒక చట్నీ కాదు, రెండు రకాల చట్నీలు, మరి మూడు రకాల చట్నీలు కూడా ఉంటాయండి. నాలుగు ఇడ్లీ కదా తెమ్మన్నాను నేను, నువ్వు ఎందుకు? ముఖ్యార్థం ఏమిటి? నాలుగు ఇడ్లీ కదా ముఖ్యార్థం, అంతే కదండి. డైరెక్ట్ మీనింగ్ ఏమడిగాను నేను? నాలుగు ఇడ్లీ తీసుకురా అంటే డైరెక్ట్ మీనింగ్ ఏమిటి? నాలుగు ఇడ్లీ. మీరు ఎప్పుడన్నా చూసారా నాలుగు ఇడ్లీ తీసుకురా అంటే? ఎవరైనా నాలుగు ఇడ్లీ మాత్రమే తేవడం ఎక్కడన్నా చూసారా? చూడలేదు. అందుకని ఏం చేస్తాం? నాలుగు ఇడ్లీతో పాటు చట్నీ, సాంబార్, అంతేనా? అవన్నీ ఎక్కడ పెట్టుకొస్తాడు? ప్లేట్లో, ప్లేట్తో సహా రావాలి. అంటే చూసారా, ముఖ్యమైనటువంటి ఇడ్లీని వదిలిపెట్టకుండా ఆ జహతి అన్నారు. వితౌట్ డ్రాపింగ్ ద ప్రైమరీ మీనింగ్, చట్నీ సాంబార్ తెచ్చాడు అనుకోండి, ఇడ్లీ వదిలిపెట్టేసి ఏమవుతుంది? అది జగతి లక్షణం అయిపోతుంది. అందుకని ముఖ్య అర్థాన్ని వదిలిపెట్టకుండా, ముఖ్య అర్థం ఏమిటి ఇక్కడ, నాలుగు ఇడ్లీ, అది వదిలిపెట్టకుండా ఏం చేయాలి, లక్ష్యార్థాన్ని తీసుకెళ్ళాలి. అందులో ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా సాంబారు చట్నీ యాడ్ చేసుకుంటాం. అందుకని ముఖ్యార్థాన్ని వదిలిపెట్టకుండా మరొకటి చేరిస్తే అది ఆ జహతి లక్షణ. ఎక్కడ సత్యం జ్ఞానం అనంతం, ఎక్కడ ఇడ్లీ కదా. అలా చెప్పాలి మరి, ఇడ్లీ దగ్గర నుంచి తీసుకెళ్ళాలి సత్యం జ్ఞానానికి. మూడు, ఇప్పుడు మూడవది జహద్ అజహల్ లక్షణ అన్నారు. ఒక భాగం తీసుకోవడం, ఒక భాగం వదిలిపెట్టడం, జహద్ అజహల్ లక్షణ అన్నారు. ఒక పదం చెప్పినప్పుడు దాంట్లో ఒక భాగాన్ని తీసుకుంటాం, ఒక భాగాన్ని వదిలిపెడతాం. ఏమిటది అంటే, తెల్లటిది పరిగెడుతున్నది అన్నాడు. వైట్ రన్స్ అంటాడు, తెల్లటిది పరిగెడుతున్నది అన్నాడు. తెల్లనిది పరిగెడుతున్నది అన్నాడు. తెల్లటిది పరిగెడుతుందంటే ఏం తీసుకుంటారు మీరు? గుర్రం పరిగెడుతున్నదనో కారు పరిగెడుతున్నదో అని అర్థం. సో ఈ ఉదాహరణ కంటే కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఈజీగా అర్థమయ్యేది. అతడే ఇతడు అన్నాడు అనుకోండి. ఇప్పుడు కర్ణుడిది యు కెన్ టేక్, లేకపోతే ఇంకొక అర్థం ఉదాహరణ చెప్తాను. సోయం దేవదత్త అన్నాడు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాడు, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు, తర్వాత ఎప్పుడో మళ్ళీ 60 ఏళ్ల తర్వాత కలిశారు పార్క్లో. పార్క్లో కలిసినప్పుడు చెప్తున్నాడు ఇంకొక ఫ్రెండ్కి, మా ఫ్రెండ్ అండి వీడు, వాడే వీడు అని చెప్తున్నాడు. గుర్తుపట్టేటట్టే లేడు మనిషి, గుర్తుపట్టేటట్టే లేడు. అప్పుడు తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం నల్లగా ఉన్నాడు. అప్పుడేమో కర్లింగ్ హెయిర్ ఉంది, ఇప్పుడేమో బట్టతల, పెద్దవాడు అయిపోయినాడు కదా మనిషి. అదే మనిషి, అతడే ఇతడు అన్నాడు. అతడే ఇతడు అన్నాడు. ఒక భాగాన్ని వదిలిపెట్టాలి ఎప్పుడు? ఆ దేశం ఆ చోట ఉన్నప్పుడు, ఆ గ్రామంలో ఉన్నప్పుడు, 40-50 ఏళ్ల క్రిందట ఆ సమయం, ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఈ సమయం ఈ దేశం, తత్కాలం తద్దేశం వదిలిపెట్టాలి. 60 సంవత్సరాల కిందటండి, అదేదో కుగ్రామం, అది వదిలిపెట్టాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? సిటీలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాడు, కాస్మోపాలిటన్ సిటీలో. ఏతద్దేశం ఏతత్ కాలం, ప్రజెంట్ ఇప్పుడు, అదేమో భూతకాలం ఆ ప్రదేశం, ఇది వర్తమాన కాలం ఈ ప్రదేశంలో ఉన్నాడు మనిషి. గుర్తుపట్టేటటువంటి లేడు, కానీ మనిషి ఒకడైనా కాదా? ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, ఎవరిని వదిలిపెడతారు, ఏవి తీసుకుంటారు చెప్పండి? ఏ భాగాన్ని వదిలిపెట్టాలి, ఏ భాగాన్ని తీసుకోవాలి? ఆ కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి దేవదత్తుణ్ణి వదిలిపెట్టి ఇప్పుడు ఈ కాలంలో ఈ దేశంలో ఉన్న దేవదత్తుణ్ణి తీసుకోవాలి. దేవదత్తులు ఇద్దరు ఉన్నారా? లేరు, ఉన్నది ఒకటే దేవదత్తుడు. అప్పుడు ఏం చేస్తారు? దేవదత్తుణ్ణి వదిలిపెట్టకుండా ఆ దేశాన్ని ఆ కాలాన్ని వదిలిపెట్టేసి జహత్, అజహత్ ఏది? దేవదత్తుడు. దేవదత్తుణ్ణి వదిలిపెట్టకూడదు. ఇంకో ఉదాహరణ చెప్పనా? పిల్లలకి టబ్బులో స్నానం చేయిస్తారు, టబ్బు నీళ్ళలో, సోప్ వాటర్లో స్నానం చేయించేసి, స్నానం చేసిన తర్వాత ఆ టబ్బు నీళ్ళు ఏం చేస్తారండి? పారబోస్తారు కదా. బేబీని కూడా టబ్బుతో పాటు వదిలిపెడతారా? టబ్బులో నీళ్లు పారబోసేటప్పుడు బేబీని కూడా పారేస్తారా? పారేయం కదా. ఏ భాగాన్ని త్యాగం చేస్తారు, ఏ భాగాన్ని తీసుకుంటారు? బేబీ, నీళ్లు, టబ్బు ఉన్నదండి. స్నానం అయిన తర్వాత ఏం చేస్తారు? నీళ్లు భాగాన్ని వదిలిపెడతారు, జహల్ లక్షణ. మరి ఏ భాగాన్ని వదిలిపెట్టరు? బేబీని. మరీ తీసుకొని టవల్ కప్పి అమ్మో నా ఆయన ఎవరో కార్లో వదిలిపెట్టినట్టు ఏసీ కార్లో బేబీని సహా ప్రాణం పోతుంది. కనుక భాగ త్యాగ లక్షణ ఈ బేబీ టబ్ వాటర్ ఇప్పుడే గుర్తొచ్చింది. ఓకే, భాగత్యాగ లక్షణే కదా, నీళ్లు పారబోసి బేబీని తీసుకున్నాం. భాగం ఒక భాగాన్ని త్యాగం చేసి బేబీ భాగాన్ని తీసుకున్నాం. బేబీ ముఖ్యమా కాదా? అదేవిధంగా సత్యం అంటే వాచ్యార్థం ఉంది, లక్ష్యార్థం ఉంది. వాచ్యార్థం ఏమిటేంటి? మాట్లాడే సత్యం. ఇక్కడ బ్రహ్మం సత్యం అంటే స్పీకింగ్ ట్రూత్ అనే అర్థం. సత్యం అంటే మాట్లాడే సత్యం అనే పలుకుము. ఇప్పుడు ఆ సత్యం తీసుకున్నాం అనుకోండి, అది అనంతమా, లిమిట్లెస్సా? సత్యమే ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం, ఈజ్ ఈక్వల్ టు అనంతం. మూడు సినోనిమ్స్, పారిభాషిక పదాలు. సత్యమే జ్ఞానం, జ్ఞానమే అనంతం అన్నారు. కనుక మాట్లాడే సత్యం సత్యం కాదు, అది వాచ్యార్థం. బ్రహ్మ సత్యం అనేటువంటిది మాట్లాడే సత్యం కాదు. ఇక్కడ సత్యం అనేటువంటిది లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. ఏమిటి ఆ లక్ష్యార్థం? హాలిడేస్ అయిన తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.